ధర్మ మార్గంలో ఏ తండ్రి బిడ్డల్ని ఇలా పెంచాడు, ఏ తండ్రి ఎంత ప్రేమగా జీవితంలో ఒక్కసారైనా విసుక్కోకుండా కొట్టకుండా పెంచగలిగే వాళ్ళు ఉన్నారో ఉండరు. ఆఖరికి యశోదైనా ఒకప్పుడు మమ్మల్ని రోటికి కట్టింది, కానీ నువ్వు ఒక్కసారి విసుక్కున్నావటయ్యా, ఎంత సహనం ఎవరి దగ్గర ఉంటుంది? అందుకే ఏ తండ్రులు బిడ్డలని ఇట్లు పెంచిరి, ఏ తండ్రి ఇంత ప్రేమగా పెంచుతాడు? తండ్రి, నీ అనుగ్రహం వల్ల, నువ్వు పెట్టిన భిక్ష వల్ల, నువ్వు చూపించిన ప్రేమ వల్ల మేము ఏ లీలలు ఎలా చెయ్యాలో, ఏ వయస్సుకి ఏ ముచ్చటో అవన్నీ జరిపించుకున్నాం. బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టావా, అడుగులేస్తే అరిసెలు పంచిపెట్టావా, పాకితే పాకుండలు పంచిపెట్టావు, అనేకమైన దాన ధర్మాలు చేయించావు, మా చేత నిరంతరం రక్షించావు, వెన్నుకపై రక్షించావు. నీ వల్ల మేము ఇంత వాళ్ళమయ్యాము, నీ రుణం తీర్చుకోలేము, కానీ ఏం చేస్తాం, ఇక్కడ మాకు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండాల్సి వస్తుంది, అమ్మని బెంగ పెట్టుకోవద్దని చెప్పి అన్నం తినడం మాని బెంగ పెట్టుకుంటే నా మీద ఒట్టని చెప్పి ఆవిడ ఓదార్చే బాధ్యత నీది అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ తల్లి పిచ్చిది చచ్చిపోతుంది, అందుకని ఆవిడ్ని నా మీద ఒట్టంటే ఇంకా ఆవిడ అన్నం తిని హాయిగా ఉంటుంది సావదు అన్నమాట. పరాకాష్ట, కృష్ణుడు ఒట్టెట్టుకుంటే ఇంకా ఆవిడ ఏం చేయగలదండి పాపం. అందుకని ఆయన నందుడితో ఇలా అనగానే నందుడు ఒక్క క్షణం, ఆయన చాలా గంభీరంగా ఉంటాడు, నందుడు చాలా సున్నితమైన మనిషి, ఎక్కువ మాట్లాడు. చూడండి, ఎక్కడైనా యశోద మాట్లాడింది కానీ నందుడు మాట్లాడటం ఉండదు భాగవతంలో. ఆ పూట ఆయనకి కన్నీళ్ళు వచ్చేసి ఇలా తుడుచుకుని పాపం ఏం చేయాలో తెలియక ప్రణయ విహ్వల భావం ఉండే అంటాడు పోతన గారు. ఇక్కడ ప్రేమ ఎక్కువైపోతుంది, మనస్సు నిలబడడం లేదు, నాలుకేవో పిడుచుకట్టుకుపోతుంది, కృష్ణుడిని వదిలి వెళ్ళలేడు, వెళ్ళమంటాడు ఆయన. వెడితే ఆవిడేమైపోతుందో యశోదని బెంగ వెళ్ళకపోతే లాభం లేదంటాడు. పైగా అమ్మ అన్నం తిని సుఖంగా ఉండకపోతే నా మీద ఒట్టు అంటాడు. అందుకని కృష్ణుడి గౌగలించుకొని ఏ ఒక్క ముక్క మాట్లాడితే ఒట్టు, ఈ కన్నీళ్లతో ఆయన తలని తడిపి అలా వెనక్కి వెనక్కి ప్రేమగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు పాపం. ఆ వెళ్ళడం ఎలా ఉందంటే లేగదోడ తల్లిని విడిచిపెట్టి వెళ్ళలేనట్టుందిట. అంటే నందుడు లేగదోడైపోయాడు, కృష్ణుడు తల్లి అయిపోయాడు. ఆ కాసేపు మొత్తం మీద పాపం వెళ్ళాడు. ఇవే విచిత్రమైన మాయలంటే, అంతటి పరమాత్మని 8 ఏళ్ళు పెంచాక కూడా నిర్దాక్షిణ్యంగా పొమ్మన్నాడు ఆయన. తప్పదు, భవబంధాలకి ఆయన దేనికి లొంగడు. ఈ భవబంధ విముక్తి అయితేనే, లౌకిక బంధాలు తొలగితేనే చిట్ట చివరికి కైవల్యం వచ్చేది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ ఈ బంధాలను దేన్ని పట్టించుకోరు. ఏ బంధం పట్టించుకోకపోయినా గురుబంధం పోదుగా, తల్లి తండ్రి ఈ బంధాలైనా వదులుతాయట, కానీ గురువుతో ఉన్న బంధం పోదు. జగద్గురుడైన కృష్ణుడిని అందుకని వదలలేకపోయాడనమాట. అలా వెళ్ళగానే వీళ్ళు ఇప్పటిదాకా మాకు చదువు సంధ్యా లేదు, ఇప్పుడు చదువుకుంటామని కాశీకి వెళ్ళిపోయారు. కాశీలో ఒకప్పుడు అవంతిపుర నివాసి, ప్రస్తుత కాశీ నివాసి సాందీపని అని ఒక ఆయన ఉన్నాడు. ఆ సాందీపని దగ్గరికి వెళ్ళారు. చాలామందికి తెలియక ఉజ్జయినిలో చదువుకున్నాడు కృష్ణుడు అనుకున్న రొట్టి భ్రమసమ. కాశ్యాం అంటే కాశీయందు, అవంతిపుర నివాస అంటే అవంతిపురమునందుండి ఇక్కడ గురుకులం పెట్టినవాడు. పూర్వం ఉజ్జయినిలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు సాందీపని. ఆయన ఉజ్జయినిలో పొట్ట గడవక ఉన్న ఊళ్ళు విడిచిపెట్టి రాజధానులకు పోతూ ఉంటారే చాలామంది. అలాగే కాశీ వెళ్ళి ఒక గురుకులం పెట్టాడు. అలా కాశీలో గురుకులం పెట్టి 10,000 మందికి ఉచితంగా అన్నదానం చేస్తూ డబ్బు పుచ్చుకోకుండా వాళ్ళు ఇస్తే పుచ్చుకుంటాడు, అడగడు ఆయన పొరపాటును కూడా. మకామిచ్చి ఉండడానికి వసతిచ్చి అన్నం పెట్టి విద్య చెప్పేవాడు ఆయన. అటువంటి మహాత్ముడైన సాందీపని దగ్గరికి వీళ్ళు వెళ్ళి విద్య నేర్చుకున్నారు. సాందీపనికి ఒక నియమం ఉన్నది, ఎవడైనా తన దగ్గరకు వస్తే 1 సంవత్సర కాలం పాటు వాళ్ళని బాగా పరీక్షిస్తాడు. నాయనలారా, 1 ఏడాది పాటు మా ఇంట్లో తిరగండి, ఈ ఏడాదిలో మీ ప్రవర్తన ఏమిటో చూస్తాను, మీకు దేని మీద ఆసక్తి ఉంటే విద్య నేర్పుతాను. ఈ ఏడాదిలోపు కుర్రాళ్ళు కొంతమందికి వంటిల్ని అంటే ఇష్టం అనుకోండి, ఓహో వీడికి వంట అంటే ఇష్టం కనుక వీడికి పాకశాస్త్రంలో నైపుణ్యం ఉంటుంది, వీడిని పాకశాస్త్ర విద్యా ప్రవీణుడిని చేద్దాం అనుకుంటాడు. కొంతమంది పుట్టి పుట్టుకొని ఎప్పుడు వంటింట్లోనే ఉంటారు, వాళ్ళకి బూరెలు ఎలా చేయాలి, గారెల్లో ఏం వేస్తే బాగుంటాయి, ఉల్లిపాయ బదులు క్యాలీఫ్లవర్ వేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుస్తాయి అనమాట. వాడిని ఏం చేయాలన్నమాట, వెంటనే పాకశాస్త్రంలో ప్రవేశపెట్టాలి. ఒక్కొక్కడు ఏం చేస్తాడు, తబలా వాయిస్తాడు, వాడికి వెంటనే మృదంగం నేర్పాలి. ఒక్కొక్కడికి సంగీతం ఇష్టం, వాడికి సంగీతం నేర్పాలి. ఒక్కొక్కడికి వేదాలు ఇష్టం, వాడిని వేదాల్లో ప్రవేశపెట్టాలి. ఇలా ఎవరికి ఏ విద్య ఇష్టమో ఆ విద్యని వాడికి నేర్పేవాడు. ఏది 1 ఏడాది పాటు పరీక్షించి ఈ ఏడాదిలో గురువుగారి భార్య వాడిని బాగా అబ్జర్వ్ చేసేదనమాట. కానీ బలరామకృష్ణులు అక్కడికి వెళ్ళగానే ఆయన యగాదిగా చూశాడు, అసలు వాడికి గురువులు ఏంటండి, సర్వలోకేశ్వరుడైన జగద్గురువైన శ్రీకృష్ణుడికి గురువు ఏమిటి, ఆయన కృష్ణం వందే జగద్గురువు అని రోజు తలుచుకుంటున్నాం ఆయన్ని. అయినా ఆయన ఎందుకు గురువుని ఆశ్రయించాడో తెలుసా, ఉర్విల్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయ బోలదనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. ఈ భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా ఒక గురువుని పట్టుకోవాలి, గురువుని ఆశ్రయించకుండా గురు సేవ చేయకుండా గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొందకుండా ఎవడూ చదువుకోకూడదు, చదువుకుంటే ఆ విద్యలో పైకి రాడు, వాడు మోక్షం పొందాలంటే సిద్ధి పొందాలంటే జ్ఞానం పొందాలంటే గురువంగీకరణం ఉండాలని లోకానికి చెప్పడం కోసం అన్ని శాస్త్రాలు తమలో నుంచి పుట్టినప్పటికీ కొత్తగా శాస్త్ర అధ్యయనం చేయడానికి బలరామకృష్ణులు కాశీ వెళ్ళారు. వెళ్ళి సాందీపని కాళ్ళ మీద పడి, ప్రభు మమ్మల్ని నీవు గురువై శిష్యులుగా మమ్మల్ని సేకరించి అనుగ్రహించమనగానే ఆయన యగాదిగా చూసి ఈ క్షణమే విద్యను నేర్పుతానన్నాడు. ఆయన సంవత్సర కాలం పరీక్ష లేదు ఆయనకి. ఎందుకని, ఆ రూపం చూడగానే, ఆ మహాత్ములు చూడగానే, ఆ ముఖం చూడగానే వీరు చాలా ఉత్తములు, కారణజన్ములని కనిపెట్టాడు ఆయన. గురువుగారికి శిష్యుల శక్తి తెలుస్తుంది. శిష్యుడు ఎటువంటి వాడో తెలియకుండా గురువుగారి దగ్గరికి రమ్మండు. వెంటనే వాళ్ళకి 64 విద్యలు నేర్పడం మొదలుపెట్టాట. 64 విద్యలు కేవలం 64 రోజుల్లో నేర్చుకున్నట్టు వాడు. 64 విద్యలు 64 దినంబులంతన వారల నెరవాదులైన కథమున నేరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా. 64 విద్యలు రోజు ఒక్కొక్క విద్య గురువుగారు చెబుతూ ఉంటే విని కంఠస్థం చేసి అప్పగించేశారు వాడు. మళ్ళీ రెండోసారి చెప్పమనలేదు. గురువుగారండి, మీరు ఇందాక చెప్పిన పద్యం రాసేవరా అండి అని అడగడం లేదట. వినడం అప్పచెప్పడం, వినడం అప్పచెప్పడం, అంత శ్రద్ధగా 64 విద్యలు చెక్క 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 ఓన్లీ 64 డేస్, 64 రోజుల్లో అప్పచెప్పారు. అక్కడే కుచేలుడు వీళ్ళకి మిత్రుడయ్యాడు. కుచేలుడు 27 చదువుకున్నాడు గురువుగారి దగ్గర, వీళ్ళు 64 రోజుల్లో విద్యలు నేర్చుకున్నారు. ఆయన ఆశ్చర్యపోయి, వీళ్ళేమిట్రా ఈ విద్య ఏమిటని బతిపోయి, పిల్లలారా అందరూ నాకు గురుదక్షిణ ఇస్తారు, మీరు గురుదక్షిణ ఇవ్వద్దు, నాకు కోరిన కోరికోటి తీర్చండి అన్నాడు. ఎలాగో వచ్చి డబ్బులు ఇచ్చేవాడు చాలామంది ఉంటారు, ఈ డబ్బులతో సంబంధం లేకుండా నేను అడిగిన ఒక వరం ఇవ్వండి అనగానే గురువుగారు మీరు ఏమడిగితే అది గురుదక్షిణ ఇస్తామన్నారు. పూర్వం శిష్యులు గురువుగారు ఏమడిగినా ఇచ్చేవారులేండి. ఏం కావాలో కోరుకోండి అనగానే, అయితే చెబుతున్నాను వినండి, శిష్యులు గుణాఢ్యులైతే గురువుగారు విశేష స్థితి పొంది జీవిస్తాడు. నిర్దూష్య గుణబల గరిష్ఠులు మీరు, అంటే మీలో ఏమాత్రం వంక పెట్టడానికి వీలు లేదు, ఒక్క చెడ్డ గుణం లేదు, అన్నీ మంచి గుణాలే. అటువంటి మీరు శిష్యులై ఈ గురువుగారి కోరిక తీర్చగలరనే నమ్మకంతో అడగరా అని వరం అడుగుతున్నాను. కిందటి సంవత్సరం మేమంతరా కలిసి గ్రహణ స్నానం చేయడం కోసమని ప్రభాస క్షేత్రానికి వెళ్ళాము. అంటే సౌరాష్ట్రంలో సోమనాథలింగం ఉంది కదా, ఆ లింగం దగ్గరే ఉంటుంది ప్రభాస అంటే. ఆ ప్రభాస క్షేత్రానికి, సముద్ర స్నానానికి కిందటి సంవత్సరం నేను, నా భార్య, మాతో పాటు మాకు ఒక అబ్బాయి ఉన్నాడు, మేముగ్గురం అక్కడికి గ్రహణంలో అయ్యాక స్నానం చేద్దామని వెళ్ళాము. మేము స్నానం చేసి ఒడ్డు మీద కూర్చుని జపం చేసుకుంటున్నాం. మళ్ళీ గ్రహణం విడిచిపెట్టాక విడుపు స్నానం చేద్దాం అనుకున్నాం. ఈలోపు మా అబ్బాయి మా మాట వినిపించుకోకుండా ఆ సముద్రంలో, అరేబియా సముద్రంలో, పశ్చిమ సముద్రంలో ఈతలకి పోయాడు. వద్దురా బాబు, ఏదొద్దంటే విడిపోతారు కొంతమంది ఊర్ఖులు. సముద్రంలోకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ఎలా మరి? అంభోరాశి ప్రభాస తీర్థమున మున్నస్మత్తను సంభవుండంభోగాహన చేయుచున్ మునిగిలేడయ్యన్ కృపాంభో నిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునకున్ చోద్యంబుగా శిష్యతన్ గాంభీర్యం పుత్ర దక్షిణ ఎడం కర్తవ్యముహింపరే. సముద్రంలో, ప్రభాస క్షేత్రంలో మా అబ్బాయి చెప్పితే వినిపించుకోకుండా సముద్రంలో బుడుంగు బుడుంగుని మునిగాడు. ఒకసారి మునిగాడు, మళ్ళీ పైకి వచ్చి కనపడ్డాడు, మళ్ళీ మునిగాడు కనిపించాడు, మూడోసారి మునిగాడు ఏ కనపడలేదు, మునిగి లేడయ్యన్ మాయమైపోయాడు. ఏమయ్యాడో తెలియదు. సంవత్సరం క్రితం, మీరు మహాత్ములు, సంవత్సరం క్రితం మహాసముద్రంలో మునిగిపోయి కనిపించకుండా చచ్చిపోయినటువంటి మా కుమారుణ్ణి యథాతథంగా పట్టుకొచ్చి అప్పగించండి, వాడిని మాకు బతికించి అప్పగించండి, ఇది నేను కోరుకునే దక్షిణ. ఇంతకుమించి నేనేం కోరుకోను. మీరు అడగచ్చు ఇలాంటి కోరిక ఏమిటని. మీరు మహాత్ములని, మీ గాంభీర్యం మాకు తెలుస్తూనే ఉన్నది. 64 రోజుల్లో 64 విద్యలు మానవ మత్తుడైతే నేర్చుకోగలడా? మీరు సామాన్యులు కారు, అసాధారణ ప్రతిభ విశేష సంపన్నులైన వ్యక్తులు, మహామహిమ కలిగిన వారు, జ్ఞానులు, కారణజన్ములు, అవతారమూర్తులని. మిమ్మల్ని చూడగానే నాకు అనిపిస్తున్నది కనుక కోరుతున్నాను, తక్షణం వెళ్ళండి, మా అబ్బాయిని తెచ్చిపెట్టండి, మీ గురువుగారికి ఎంతకంటే వేరే దక్షిణ అక్కర్లేదు. డబ్బులు ఇచ్చేవాడు చాలామంది ఉంటారు, ఏలూరు నుంచి, హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, బరోడా నుంచి, మందన నుంచి, ఇలా అన్ని చోట్ల నుంచి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఉత్తర దక్షిణ ఇవ్వండి అన్నాడు ఆయన. అనగానే వాళ్ళు కూడా గురువుగారు అంతే కదా ఇప్పుడే పెడుతున్నాం అన్నారట. అప్పపి ఇలాంటి కోరిక ఏమిటి అల్లా శిష్యులు, వాళ్ళు నిజమైన శిష్యులు కనుక ఈ క్షణమే బయలుదేరతామని బయలుదేరారు. మహావేగంగా బయలుదేరి ఒక రథం ఎక్కి సముద్రుడి దగ్గరకు వచ్చారు. పశ్చిమ సముద్ర తీరం చేరారు. ఏ సముద్ర ఇలా రా, మా గురువుగారు అబ్బాయిని కిందటి సంవత్సరం సముద్రంలో ముంచెత్తి చంపావట కదా, ఎందుకేం వెకిలిగా ఉందనుకుంటున్నావా, మా గురువుగారు అబ్బాయిని తెలియదా, వాడిని పట్టుకుని ముంచేస్తావా, పట్టుకొచ్చి మా గురువుగారు అబ్బాయిని ఇచ్చావా, సరే సరే లేదా, భయంకరమైన నా అగ్నిజ్వాలల వంటి బాణాలతో నీ సముద్ర జలమంతా ఎండగట్టి నిన్ను ఇసుక కింద మార్చేస్తాను అనగానే సముద్రుడు వణికిపోయి, మీ గురువుగారు అబ్బాయి అని కిందటి ఏడాది నాకేం తెలుస్తుందయ్యా, ఈ ఏడాది అంటే నువ్వు అక్కడ చేరావు కాబట్టి మీ గురువుగారు అయ్యారు కదా, అయినా ఒక విషయం చెబుతున్నాను, అస్సలు నా తప్పేమీ లేదు, మీ గురువుగారు అబ్బాయిని నేను చంపలేదు అన్నాడు ఆయన. కృష్ణ ఇది నిజం సుమ, పైగా నేను నీకు మామగారిని, మామగారి మీద అల్లుడు అలగడం న్యాయం కాదు, ఎంచేత సముద్రుడి కూతురు లక్ష్మి, లక్ష్మీ వల్ల కూడా ఈయన, అందుకని మామగారి మీద చీటికి వాటికి ఒంటికాల మీద లేస్తే ఏమైపోతారు, మామలంటే అంత లోపు అయిపోయింది అల్లుడికి, రామావతారంలో బ్రహ్మాస్త్రం వేస్తానన్నావు, మళ్ళీ అవతారంలో వచ్చి అగ్నిజ్వాలల వంటి బాణం వేస్తానంటావు, ఎంత చెడ్డ మామగారు ఉత్తర యజ్ఞోపేతాలు వేశారు కనుక తండ్రితో సమానం, దండం పెట్టాలి తప్ప కోపగించకూడదు, దండించకూడదు సుమా. మరొక విషయం చెబుతున్నాను, తండ్రి కృష్ణ సర్వలోకేశ్వరుడివి, ఏదో హాస్యానికి నువ్వు నా అల్లుడివన్నా అన్నిటికీ అతీతుడివి నువ్వు, నా అదృష్టం వల్ల లక్ష్మీదేవి నా కూతురుగా పుట్టింది అనుగ్రహించడానికి, ఆవిడ జగన్మాత, నువ్వు జగన్నాథుడివి, నా సముద్ర జలాలలో ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు పంచజనుడు, వాడు మీ గురువుగారి అబ్బాయిని గుటుక్కుని మింగాడు, నేను ఎప్పుడూ కూడా కెరటాలు విసురుతాను లోపలికి లాక్కుంటాను, మీ గురువుగారి అబ్బాయిని కూడా ఒక కెరటంతో లోపలికి లాగి మళ్ళీ ఇంకో కెరటంతో బయటికి గెంటబోయే లోపు నా సముద్ర జలాలలో పంచజనుడు అని పేరు కలిగిన ఒక భయంకర రాక్షసుడు మీ గురువుగారి అబ్బాయిని గుటుక్కుని మింగాడు. ఆ రాక్షసుడు కడుపులో ఉన్నాడు ప్రస్తుతం మీ గురువుగారి అబ్బాయి, జీర్ణమై ఉన్నాడో బతికి ఉన్నాడో నాకు తెలియదు, ఆయన్ని అడిగి మీ గురువుగారి అబ్బాయిని పట్టుకెళ్ళన్నట్టు ఈయన. వెంటనే ఈయన ఏం చేశాడు, సముద్రంలోకి పో అన్నాడు రథాన్ని, ఆ రథం సముద్రంలో గడిపోయి, భగవంతుడు ఎక్కడుంటే అదే నేల, ఆయన ఆకాశం ఏమిటి, భూమి ఏమిటి, అగ్ని ఏమిటి, పంచభూతాలు ఆయనలోంచి వచ్చాయి, అందుకని ఈ రథం నేల మీద వెళ్ళినంత తేలికగా సముద్రం లోపలికి చొచ్చుకుపోయింది. ఆ లోపల ఎక్కడో 12 మైళ్ళ దూరంలో సముద్ర మధ్యలో హాయిగా మధ్యాహ్నం పూట 10 తిమింగలాలని కొన్ని వేల చేపల్ని మింగి గురుపెట్టి నిద్రపోతున్నాడు ఆయన. బాగా తిని మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు కొంత నిద్రపోతారు కుర్చీలు, అలా నిద్రపోవడం మొదలెట్టాడు వాడు తిని. అలా నిద్రపోతున్న వాడిని చూచి వీళ్ళు దగ్గరికి వెళ్ళి హుమ్మని ఒక శంఖం ఊదారు. ఆ శంఖానికి వాడు ఉలిక్కిపడి లేచేలోపు శ్రీకృష్ణుడు ఆగ్నేయాస్త్రంతో వాడిని చీల్ చేశాడు. శంఖారావముతోడ పంచజనుడు శంకించి చిత్తంబులో సంఖ్యుండుగ వార్ధిదొచ్చి దహన జ్వాలాభయమోజ్జలత్వం కాస్త్రంబున గూల్చి వాణి జఠరంబున్ వృచ్చి గోవిందుడ ప్రేంఖ చిత్తుడు బాలుగానక గురు ప్రేమోదితోద్యోగుడై. ఈయన శంఖం ఊదుతూ ఉండగానే ఆ శంఖం దెబ్బకి గజగజ ఒడుగుతూ నిద్రపోతున్న ఆ పంచజనుడు ఉలిక్కి పళ్ళేచాడు. ఎవడవరా నువ్వు సముద్ర జలాల మధ్యలోకి వచ్చి నా గుండెలు బేజారెత్తేలాగా, నా గుండెలు అవిసిపోయేలాగా, నేను భయపడేలాగా శంఖం ఊత్తావా, నిన్ను మింగుతాను అని నోరు తెరిచి కృష్ణుడి మీదకి వస్తూ ఉండగా ఆగ్నేయాస్త్రం వేశాడు కృష్ణుడు. అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ ఈ అస్త్రం వెళ్ళింది, వాడి తలకాయను బూడిద చేసేసింది. ఆ తర్వాత కృష్ణుడు ఏం చేశాడు, వాడి పొట్టంతా చీల్చాడు. అందుకే పొట్ట మీదకి వేలేదు అది అస్త్రం, పొట్టలో గురువుగారు అబ్బాయి ఉంటాడేమో అనే అనుమానం కొద్ది తలకాయని చంపి చీల్చి కాల్చి పొట్ట చీల్చి చూశాడు. ఆయనకి తెలీదా సంవత్సరం క్రితం గురువుగారి అబ్బాయిని వాడు మింగాడు, ఆఫ్టర్ 1 ఇయర్ కడుపులో ఉంటాడండి వాడు, ఇందాక గంట క్రితం తిన్న గాలిలే కడుపులో ఉండవే, వాటి రూపు రేఖలు మారిపోతాయే, అటువంటిది సంవత్సరం క్రితం గురువుగారి అబ్బాయిని మింగితే వాడు కడుపులో ఉంటాడా, అయినా ఎందుకు చీల్చాడు అంటే భగవంతుడు ఏ పని చేసినా వెనకాతలో ఒక అర్థం ఉంటుంది. వాడి కడుపు అంతా చీల్చి చూశాడు, అందులో ఒక తెల్లని శంఖం బయటకు వచ్చింది. పంచజనుడి కడుపులో ఉన్నది కనుక దానికి పాంచజన్యము అని పేరు వచ్చింది, అదనబడి పాంచజన్యం అనే శంఖం. గురువుగారి అబ్బాయి యొక్క ఎముకలు భక్తి శ్రద్ధల వల్ల వాడి కడుపులో ఒక గొప్ప శంఖం అయ్యాయి. ఆ పాంచజన్యం అనే శంఖాన్ని తీసుకుని సముద్ర జలాల్లో కడిగి దాన్ని చేత పట్టుకుని హమ్మను ఊదుకుంటూ గురువుగారపై ఈ రాక్షసుడి కడుపులో లేడు, శంఖం మాత్రం చిక్కింది. ఇంకెందుకు శంకించటం? ఇప్పుడు మనం యమలోకానికి పోదామన్నయ్యా అన్నాడు. ఎందుకు యమలోకానికి అంటే, దుర్మరణం పాలైన వారంతా కూడా అకాల మరణం పాలైన వాళ్ళు నరకానికే పోతారు, గుర్తుపెట్టుకోండి. ఆయువు తీరకుండా చచ్చిపోయినా, ఏ లారీ కిందో బస్సు కిందో పడి చచ్చిపోయినా, లేక విషం వల్ల చచ్చిపోయినా, ఎవరైనా దుర్మార్గులు మింగేస్తే వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోయినా, ఇవన్నీ దుర్మరణాలు, అకాల మరణాలు. ఇటువంటి వారికి స్వర్గం స్వర్గో నయ్యవచ్చ నయ్యవచ్చ, ఆ స్వర్గం ఉండదు, వాళ్ళు నరకం పాలవుతారు. అందుకే అటువంటి వాళ్ళకి విముక్తి ఒక్క భాగవత సప్తాహం. ఎటువంటి పాపాలకైనా ప్రాయశ్చిత్తం, ఎంత దుర్మార్గుడైనా నరకం నుంచి విముక్తుండి చేసి ఊర్ధ్వలోకాలకి పంపే శక్తి ఒక్క భాగవతానికి ఉన్నది. ఇప్పుడు ఈ కుర్రాడు రాక్షసుడి కడుపులో పడి చచ్చిపోయాడు గనక వీడికి స్వర్గం ఉండదు, వీడు యముడి దగ్గర ఉంటాడు, మనం యముడి దగ్గరికి వెళ్ళి ఆ కుర్రాన్ని తీసుకొద్దాం అని బలరామకృష్ణుడు ఆ రథంతో స్వర్గలోకానికి భూలోకానికి మధ్యలో దక్షిణ దిక్కున ఒక నరకం ఉన్నదన్నమాట. పూర్తిగా స్వర్గం దగ్గరికి వెళ్ళక్కర్లా, అలాగని భూమి కాకుండా దక్షిణ దిగ్భాగంలో, అది కూడా ఇంచుమించుగా నైరుతికి మూలగా ఉండే ప్రాంతంలో ఒక భయంకరమైన లోకం ఉన్నది, అదే నరకం అంటే. దానికి సంయమనీపురం రాజధాని. ఆ సంయమనీపురాన్ని రాజధానిగా చేసుకుని యమధర్మరాజు గారు ఆ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. సరిగ్గా యముడి యొక్క నగరం దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ్డారు వీళ్ళు. యముడికి నగరం చుట్టూ ఒక కోటగోడ ఉంది. ఆ కోటగోడ ఇటుకలతో కట్టింది కాదు, పూర్తిగా ఇనుముతో కట్టారు. యమధర్మరాజు గారికి పూర్తిగా ఐరన్ అంటే బాగా ఇష్టం, అందుకని పూర్తిగా అయోమయం ఇనపమయమైనటువంటి కోటగోడ. దానికి తలుపులు కూడా పెద్ద పెద్ద ఇనప తలుపులు, తళ్ళ తళ్ళ మెరిసిపోతున్నాయన్నమాట, తుప్పు లేకుండా. అటువంటి తలుపుల దగ్గరికి వెళ్ళి భంహని శంఖం పూరించాడు కృష్ణుడు. ఆ శబ్దం వినగానే యముడు కూడా అదిరిపోయాడు. ఎవడ్రా వాడు, అసలు యమలోకానికి రానే రాకూడదు నా అనుమతి లేకుండా, వస్తే ఇలా శంఖం ఊపుతాడా, వాడెవడో వాడిని భస్మం చేస్తాను అనుకుంటూ యముడు అందులోంచి బయటకు వచ్చాడు. తీరా వచ్చి చూస్తే ఎదురుగుండా బలరామకృష్ణుడు. వెంటనే కోపాన్ని విడిచిపెట్టి, కోపం వస్తుంది ఒక్కొక్కప్పుడు, కానీ అవతల వ్యక్తిని చూచి కోపం తగ్గించుకోరు, గుర్తుపెట్టుకోండి. నువ్వు రెచ్చిపోతున్నా, ఆ సమయానికి గురువుగారు వస్తే ఆ రెచ్చుడు కాస్త తగ్గించుకోవాలి, లేకపోతే ఏమవుతాం, ప్రమాదం పాలవుతావు. బలరామకృష్ణుడు అనే విషయం తెలియక ఎవరో శంఖం ఊదారు, వీళ్ళని భస్మం చేస్తానని దండం పుచ్చుకొచ్చాడు యముడు రావడానికి. మామూలుగా కదట, ఏం రాశారండి పద్యం ఇక్కడ అసలు పోతన గారు, అస్మద్ బాహుబలంబు గైకొనక శంఖారావమును మానస ఆపస్మారంబుగ ఎవడొక్క నగర ప్రాంతంబునని చేసే వాడు మధ్విస్మే రాహవరోక్ష పావకునిచే విధ్వస్తుడై వాడుత భస్మంబై చెడునంచు అంతకుడు కోప ప్రజ్వలన్మూర్తి అయి, కోపంతో కొత్త కొత్త ఉడికిపోతూ వాణ్ణి నేను భస్మం చేస్తాను, నా కోపాగ్నితో బూడిద చేస్తానంటూ వచ్చాడు. కానీ అంత కోపం ఎందుకు తగ్గిపోయింది? ఎదురుగుండా వచ్చినటువంటి వాళ్ళు బలరామకృష్ణులు. అమ్మ బాబు, అవతారమూర్తులు వీళ్ళు ఒకప్పుడులాగే కోపంతో వెకిలివేషం వేస్తే శివుడి అడంకాలతో తన్ను తన్నాడు. అప్పటి నుంచి నాకు ఒకటే నెప్పులు ఒళ్ళంతా, ఇప్పటికి కూడా నెప్పులు పోలేదు ఆయనకి. అందుకే యమధర్మరాజు గారికి ఆ నెప్పులు పోవడానికి మినుముతో చేసిన గారెలు పెడతారు తెలుసా, గారెలు తింటే ఒంటి నెప్పులు పోతాయని శాస్త్రం, ఎక్కువ తింటే తెలివితేటలు తగ్గుతాయి. పూర్వం భారవి అని ఒక కవి ఉండేవాడు, మంచి తెలివైనవాడు, అసలు పుస్తకం చూడటం ఉండేది కదట, ఎక్కడ ఏ మూలడిగినా శ్లోకాలు పద్యాలు అలవోకగా చెప్పేసేవాడు ఆయన. దాంతో వాళ్ళ మామయ్యకు ఒళ్ళు మండిపోయింది. వాళ్ళ మామయ్యకి జ్ఞాపక శక్తి ఉండేది కదా, ఆయన పురాణం చెప్పుకోవాలంటే కాగితం చూసి చెప్పేవాడు, ఈయనేమో కాగితం లేకుండా చెబుతున్నాడు. మేనల్లుడికి ఏమో పేరు వస్తుంది, మామగారికి పేరు రావడంలా. అందుకని ఆయన ఏం చేశాడు, మా మేనల్లుడికి జ్ఞాపక శక్తి తగ్గిపోవాలి, వాడు కూడా పుస్తకం చూసి పురాణం చెప్పాలనుకుని గారెలు చేయించి రోజు పొద్దున్నే పెట్టేవాడు మినపగారెలు. ఒకరోజు నేను మినపగారెలు తింటున్నాడు, ఈ మామయ్య గారు 10 రోజులు గారెలు తిన్నాడు కదా, వీడికి కాస్త జ్ఞాపక శక్తి తగ్గిందేమో అని అనుకుని దగ్గరకు వచ్చి కింగ్ కరోషి అన్నాడు. ఏం చేస్తున్నావురా మేనల్లుడా అని అడిగాడు. వాడు ఏమన్నాడు తెలుసా, అశేష సేముషి మోష మాష మశ్నామి మావుతులా అన్నాడు. ధామ్మని పడిపోయాడు మామయ్య. వీడికి భాష పోతుంది, జ్ఞాపక శక్తి పోతుంది అనుకుంటే వీడు కవిత్వం చెప్పాడు, శ్లోకం చెప్పాడు ఆసుగా. ఎటువంటి పదాలు, అశేష సేముషి మోష మాషం అశ్నామి మాతుల, తెలివితేటల్ని పూర్తిగా నాశనం చేసే గారెలు తింటున్నాను మావయ్య అనడానికి ఎంత కవిత్వం చెప్పాడట. ఇంకా తెలివితేటలు పోవడం ఏంటి అక్కడ, సేముషి అంటే తెలివితేటలు, అశేష సేముషి పూర్తిగా తెలివితేటల్ని మోష నాశనం చేసే మాషం మినుపగారెల్ని అశ్నామి తింటున్నాను మావతుల మావయ్య అన్నాడు. ఒరే, ఇన్ని గారెలు తిన్నాక ఇలాంటి కఠిన పదాలతో కవిత్వం చెప్పే ఈ జ్ఞాపక శక్తిని ఈ గారెలు గారు కదా ఏ బూరెలు పాడి చెవరా నీకు అన్నం అని మామగారు వెళ్ళిపోయాడు. తెలివితేటలు పుట్టుకతో భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే ఎన్ని గారెలు తిన్నా ఈ జ్ఞాపక శక్తి పోదు. అంచేత గురువుగారు పుస్తకం లేకుండా పురాణం చెబుతున్నాడు, గారెలు తినిపించి పుస్తకం చూసేలా చేద్దామంటే బోడి గారెలు గురువుగారు ఏం చేస్తాయి, గారెలు ఆపరికెళ్ళి ఇంకా తెలివితేటలు పెంచుతాయి తప్ప. కాబట్టి అద్భుతమైన తెలివితేటలు మహానుభావుడు ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఇస్తాడు. అందువల్ల ఇప్పుడు యమధర్మరాజు గారికి ఏమిటంటే భయం, ఆనాడు తన్నాను, ఇప్పుడు ఆ తన్నులు మళ్ళీ గుర్తున్నాయి, ఈ మహానుభావులు వచ్చారు, కాళ్ళ మీద పడ్డారు, ఇంకా 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 ఇటువంటి దెబ్బలు తగిలించుకుని నేను బాధపడలేను, ఈ దెబ్బలు దెబ్బ తగ్గడానికి ఎప్పటికి కూడా యమధర్మరాజు వ్రతం అని ఒక వ్రతం తెలుసు కదా మీకు, యమవ్రతం చేస్తారు. ఈ యమవ్రతం రోజున నా గారెలు పెడుతున్నారు, ఆ గారెలు తింటే నొప్పులు తగ్గుతున్నాయి. ఇప్పుడు కృష్ణుడు బలరాముడి దగ్గర కోపం తెచ్చుకున్నాననుకో, మళ్ళీ వాళ్ళు తన్నారనుకో, ఈ రోజు గారెల వ్రతం పెట్టాలి, ఆ నొప్పులు అసలు తగ్గవు. శివుడు ఒక్కసారి తిన్నాడు, వీళ్ళు ఒళ్ళంతా పచ్చడి చేస్తారు అనుకుని, మహానుభావులారా మీరు దేవతామూర్తులు, సమస్త లోకాలకి అతీతులు, సృష్టి స్థితిలయ్యాలు చేసేవాళ్ళు, ఎందుకంటే ఇంత దూరం వచ్చారు, కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అంటే, కృష్ణుడు నాకు కాకి దొరక నేనే వచ్చానులే, మాకు చిన్న పని ఉన్నది, మా గురువుగారు అబ్బాయిని కింద ఏడాది సముద్రంలో ముంచెత్తి పంచజనుడి కడుపులో పడేలా చేసి వాడి ప్రాణం తీసావట. మా గురువుగారు అబ్బాయి అంటే మాకు చాలా ఇష్టం, మా గురువుగారు అంటే దేవుడు, గురువుగారు ఏం చెబితే అది చేస్తాం, మేము గురుభక్తి కలిగిన వాళ్ళం, మేము సామాన్యులు ఏంటి, పద్మాకర్ గారి శిష్యులు అంత గొప్పవాళ్ళం మేము. కాబట్టి అటు సూర్యుడు ఇటు పుడిచినా సరే మా గురువుగారు అబ్బాయిని మాకు ఇమ్మనగానే ఆయన యమపాశ్యం పట్టుకొచ్చి, ఇదిగో మీ అబ్బాయి అన్నట్ట. గురువుగారు అబ్బాయి యమపాశానికి చివర ఇంత వెలుతురులేగా తడుక్కు తడుక్కు అని వెలుస్తున్నాడు, అది యమపాశం అంటే తాడు. ఆ తాడుకు చివర ఇంత ముళ్ళు ఉంది, గేల ముళ్ళులా, ఆ ముళ్ళుకి చిక్కుకుని ఉన్నట్టు గురువుగారు అబ్బాయి ఆత్మ. ఈ ఆత్మని ఇదిగో మీ గురువుగారు అబ్బాయి ఆత్మ అనగానే వాడు యగాదిగా చూసి, ఇది చూస్తే మేమే గుర్తుపట్టలే, మా గురువుగారే గుర్తుపడతారు, కాబట్టి శరీరం కూడా ఇమ్మన్నాడు. వెంటనే యమధర్మరాజు గారు ఇలా అనగానే, ఆత్మకి పూర్వం చచ్చిపోయినప్పుడు ఎలాంటి శరీరం ఉందో ఆ శరీరం వచ్చేసింది యథాతథంగా. సరిగ్గా సంవత్సరం క్రితం కుర్రాడు ఎలా ఉన్నాడో, ముక్కు కళ్ళు చెవులు కన్ను కాలు కీలు కేలు అన్నీ ఎలా ఉన్నాయో అలా వచ్చేసాయి. ఇవి పుచ్చుకున్న కుర్రాన్ని యముణ్ణి దీవించి వీళ్ళు భూలోకానికి వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి ఈ కుర్రాన్ని పంపగానే ఈ పిల్లాడు వచ్చి అమ్మ నాన్న అని కాళ్ళ మీద పడగానే ఆ అమ్మ నాన్నలకు మతిపోయింది, ఇది నిజమా కాదా అని బుర్రగొక్కున్నారట. కృష్ణుణ్ణి వరం అయితే కోరాడు కానీ ఇంకా లోపల కొంత పీకులాట్ ఉంది ఆయనకి, ఈ పిల్లవాళ్ళు అంత పని చేయగలరా లేదా, తెలివితేటలు వేరు, సచ్చినవాడు బతికించడం వేరు కదా. అందుకని వాళ్ళు ఇప్పుడు కుర్రాడు బతికి రాగానే కాసేపు ఆశ్చర్యపోయి ఆనందం పట్టలేకపోయారులేండి. ఇక తల్లి ఆనందం చెప్పలేం, తండ్రి కంటే తల్లికి మరీ ఎక్కువ ఆనందం కదా, చచ్చిపోయిన ఏడాది క్రితం చచ్చిపోయిన కుర్రాడు బతికి వస్తే తల్లి ఎంత ఆనందం పొందాలో అంత ఆనందం పొందిందిట.